സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
മൂടവാധ്യായം 36 ശ്ലോകം.
അഥ കേന പ്രയുക്തോയം പാപം ചരതി പുരുഷഃ അനിച്ഛന്നപി വാർഷ്ണേയം ബലാദിവ നിയോജിതഃ
കൃഷ്ണ പരമാത്മ കർമ്മയോഗము అంటే ఏమిటి అనే విషయాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ కర్మయోగాన్ని ఆచరించడం వలన మనిషి చిత్తశుద్ధిని పొంది అంటే జ్ఞానయోగ్యతని పొందుతాడు. ఆ జ్ఞానయోగ్యతను పొందిన తర్వాత ఆ వ్యక్తి గృహస్థాశ్రమంలోనైనా ఉండవచ్చు, లేక సన్యాసాశ్రమాన్నైనా తీసుకోవచ్చు. కానీ కర్మయోగం అనే సాధన అందరికీ తప్పనిసరి. మనిషిలో ఉన్న రాగద్వేషాలు తగ్గాలి అంటే నిష్కామంగా మన యొక్క స్వధర్మాన్ని మనం చేయాలి. మన చేయవలసిన డ్యూటీలు, మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటే అది ఈశ్వరుడికి అర్పిస్తూ చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో ఎప్పుడైతే చేస్తామో ఆ స్వధర్మము అది కర్మయోగం అవుతుంది. ఇంత విన్న తర్వాత అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు, స్వధర్మంలో ఇంత విశిష్టత ఉందని చెప్తున్నావు, పరధర్మాన్ని చేస్తే హానికరం అని చెప్పావు, అంటే ప్రతి మనిషి తన ధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని స్వీకరించకూడదు అని ఇంతవరకు చక్కగా చెప్పావు. కానీ వ్యక్తి ఎందుకు పాపాన్ని అంటే పరధర్మాన్ని తాను చేయకూడనటువంటి పనిని ఎందుకు చేస్తున్నాడు, కారణం ఏమిటి? నీ యొక్క మతం ఇంత గొప్పదైనప్పుడు ఏమే మతమిదం సర్ నిత్యం అన్నారు కృష్ణ పరమాత్మ. నేను ఈ చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో మనిషి ఉన్నతి కోసం, అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతారు, పాటించని వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనమైపోతారని చెప్పావు నువ్వు. ఇంతటి విషయాన్ని గ్రహించి కూడా మనుషులు ఎందుకు తప్పు చేస్తారు? గ్రహించడం అంటే తెలుసుకొని కూడా. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పాపం అనేది ఎందుకు చేస్తున్నాడు మనిషి అంటే, తన కోరికలను ఆపుకోలేక తాను చేసేది తప్పని తెలిసి కూడా, మనస్సాక్షికి తప్పని తెలిసి కూడా, ఏమిటి ఆ యొక్క శక్తి, ఏ బలం ఆ వ్యక్తిని అటువైపు నడిపిస్తున్నది అని ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు ఈ యొక్క శ్లోకంలో, 36 శ్లోకంలో. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః. అథ అయితే, అయితే అంటే ఇంతవరకు నువ్వు ధర్మశాస్త్రం గురించి దానిని ఆచరణ కర్మయోగం అని చెప్పి చెప్పావు. అయితే కేన ప్రయుక్తః, దేని చేత ప్రేరేపింపబడి, కేన అంటే దేని చేత, ప్రయుక్తః ప్రేరేపింపబడి, అయం పురుషః ఈ మనిషి, ఈ వ్యక్తి పాపం చరతి పాపమును చేయుతున్నాడు. అసూయ పడటం కూడా పాపమే, అవినీతి పనులు చేయడం పాపం, అక్రమం చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం, అవతలని వాళ్ళని దూషించడం పాపం, అవతలి వాళ్ళని హింసించడం పాపం. ఇది పాపం అని తెలిసి కూడా, మనసుకు లోలోపల తెలిసి కూడా చేస్తున్నాడు ఎందుకు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? బయట శక్తి ఏదన్నా ప్రేరేపిస్తున్నదా, లేక లోపలి శక్తి ఏదన్నా ప్రేరేపిస్తున్నదా? ఈ ప్రేరేపించేవాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అని ప్రశ్న. హేన అంటే ఎవరి ద్వారా ప్రేరేపణ జరుగుతున్నది? ఎప్పుడు? అనిచ్ఛన్నపి. అది చెయ్యడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, చెయ్యకూడదని తెలుసు, చెయ్యడం ఒక రకంగా ఇష్టం లేదు, అది తప్పని తెలుసు, దోషమని తెలుసు, తెలిసి కూడా మద్యపానం చేయడం, ధూమపానం చేయడం, ఇవన్నీ కూడా మనిషి ఎందుకు చేస్తున్నాడు అని అన్నాడు. అనిచ్ఛన్న, ఇష్టం లేకపోయినా కూడా. బలాదివ నియోజిత, ఎవరో బలంగా వాణ్ణి ఎట్లాగైతే రాజుగారు ఆజ్ఞాపిస్తాడు సేవకుణ్ణి, ఒరే ఇది చేయరా, మన ఇంట్లో పనివాళ్ళని కూడా ఆజ్ఞాపిస్తాం కదా, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, మనం చెయ్యని చెప్పంగానే చెయ్యట చూపించగానే పరిగెడతారు వాళ్ళు పని చేయడానికి, భయపడుకు అంటే మన ఫోర్స్ అనమాట, మన కమాండ్ వాళ్ళని అట్లా నడిపిస్తుంది. ఆ విధంగా ఈ తప్పు చేసే వ్యక్తి ఉన్నాడే, ఎవరైతే పాపం చేస్తున్నాడో వాడు పాపం చేసేటప్పుడు ఎవరో లోపల ఉండి ఏనకేనాపి దేవేన నియోజిత అన్నాడు దుర్యోధనుడు. ధర్మము తెలుసు నాకు, అధర్మము తెలుసు, కానీ ఎవరో నా లోపల కూర్చొని నన్ను నడిపిస్తున్నాడు అంటాడు. ఏనకేనాపి దేవేన నియోజిత అన్నాడు దుర్యోధనుడే. ఎవరు నడిపిస్తున్నారు? మామూలు ప్రపంచంలో అయితే మనుషులు ఏమంటారు, అంతా దేవుడే చేయిస్తుంటాడండి, ఆయన మనలో కూర్చొని అన్నీ ఆయనే కదా కలిగించేది, అంతా ఆయన చేస్తున్నవే అని అంటారు చాలామంది. దానికి ఏం చెప్తారండి, శివాజ్ఞ లేక చీమైనా పుట్టదు, కనుక ఆయన ఆజ్ఞ లేకుండా ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఈ కోరికలు అని చెప్పేవాళ్ళు కొంతమంది. మరి కొన్ని మతాల్లో ఏం చెప్తారంటే, డెవిల్ అంటారు చూడండి, సైతాన్, సైతాన్ ఏదో కూర్చొని చేయిస్తున్నదట, దుష్టశక్తి, దుష్టశక్తో సైతానో ఎవరో కూర్చొని మనల్ని ఇవన్నీ చేయిస్తున్నారు. నా తల మీద కూర్చుంది పెద్ద పెద్దమ్మ, ఆ పెద్దమ్మనే మనం పెద్దమ్మ అంటాం, వాళ్ళే సైతాన్ అంటారు, అదే తేడా. పెద్దమ్మ ఎవరో తల మీద కూర్చొని తల లోపల కూర్చొని చేయిస్తున్నది అని అంటారు కొంతమంది. దేవుడి వలనే జరుగుతున్నది అంటారు కొంతమంది. ఇట్లా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్పి, లేక కొంతమంది ఏమంటారు, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కొంతమంది. వీడికి వినాశకాలం వచ్చింది, అందుకే విపరీత బుద్ధి పుట్టింది, ఆ విపరీత బుద్ధి వల్లనే ఇట్లా పాపకర్మలన్నీ చేస్తున్నాడు అని చెప్పి అంటారు కొంతమంది. ఏది ఏమన్నా ఇప్పుడు అసలు విషయం మనం కలుపుకోవాలి కదా. మనుషులు రకరకాలుగా చెప్తున్నారు, రకరకాల మతాల వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, ఈ పాపకర్మల్ని ఎవరు చేయిస్తున్నాడు, ఆ ప్రేరేపించే శక్తి ఏమిటి అనేది తెలుసుకోవాలి కదా అని అర్జునుడికి సందేహం. ఇప్పుడు నాకు ఆ సంగతి చెప్పు. కేన ప్రయుక్త పాపం చరతి అయం పురుష, అనిచ్ఛన్నపు ఇష్టం లేకపోయినా కూడా. ఏ వార్ష్ణేయ, వార్ష్ణేయ అంటే వృష్ణికులంలో పుట్టినటువంటి ఓ కృష్ణ, కుంతీదేవి కూడా వృష్ణికులంలోనే కదా పుట్టింది, కృష్ణుడికి చెల్లెలే కదా కుంతీదేవి. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, నేను కూడా వృష్ణికులానికి చెందినవాడినే, అంటే కుంతీదేవి మా అమ్మే కదా, వృష్ణికులానికి నేను కూడా వృష్ణికులం వాళ్ళలో వాడినే, నాకు రిలేషన్ ఉంది, అవన్నీ లేవు, మనం అర్థం చేసుకోవాలి, కనుక నేను అర్హుడినే వినడానికి అన్నారు. నాకు విషయం చెప్పవలసింది, నీ వాడినే కదా నేను, మీ కుటుంబంలో వాడినే కదా, మనవాడండి అంటుంటారు కదా చాలా చోట్ల, మనవాడండి చెప్పండి వాడికి, సహాయం చెయ్యండి అన్నట్లుగానే నేను మీ వాడినే, మీ వృష్ణి కులంలో వాడినే నేను కూడా, కనుక నాకు కూడా నువ్వు చెప్పవలసింది, నేను వినడానికి అర్హుడినే అని అర్థం. ఏ వార్ష్ణేయ, నాకు తెలియచేయవలసినది. మామూలుగా మోడర్న్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ గన్ను ఇట్లా తలకాయ దగ్గర పెట్టి, లేకపోతే గుండెల దగ్గర పెట్టి, డబ్బులు ఇస్తావు లేకపోతే చంపిస్తానంటారు చూసారా, తుపాకీ చూపించి భయపెట్టి డబ్బులన్నీ ఇవ్వు, తాళం చేతులు ఎక్కడున్నాయో చెప్పు అని అడుగుతుంటే చూస్తావు బలవంతంగా. వాడికి ఇవ్వడం ఇష్టం లేదు తాళం చేయి, ధనం బంగారం అన్ని తీసి ఇవ్వడం లేదు. కానీ గుండెల మీద తుపాకీ పెడితే నాయన ఇస్తాను అని చెప్తావా లేదా? అలాగే ఇక్కడ కూడా ఎవడో గుండెల మీద తుపాకీ పెట్టినట్టే భయపడుతూ పాపం ఎవరో చేయిస్తున్నట్టే చేస్తున్నాడే, ఎవరు అంత బలవంతంగా వీడి చేత చేయిస్తున్నారు కృష్ణ ఇష్టం లేకపోయినా కూడా అన్నాడు. ఎందుకురా ఇట్లా చేశావు అంటే ఏమిటో నాకు తెలియలేదు అంటాడు. చూశాను చేసిన తర్వాత ఏమిటో నాకు తెలియదు, ఆ టైంకి నా బుద్ధి పనిచేయలేదు అంటాడు. ఎవరు చేయించారా ఇట్లా అంటే ఏమిటో నాకు తెలియదు. మనిషి చూడండి ఎంత తేలిగ్గా తప్పించుకుంటాడు. మరి అర్జునుడికి ఇదే సమస్య ఇప్పుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. సమాధానం చెప్తున్నారు ఇక్కడ 37 నుంచి చివరి దాకా 3 విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ యొక్క పాపకర్మను చేయడానికి కారణం ఏమిటి మొదట విషయం. ఈ పాపకర్మను చేసినప్పుడు అంటే వీటి స్వరూపం ఏమిటి, అసలు ఈ పాపకర్మకు కారణం ఏమిటి, ఈ వీటికి వీటిని యొక్క స్వరూపం ఏమిటి, ఇది దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి, పరిహారం, స్వరూపం కారణం పరిహారం. ఇప్పుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అని చెప్పబోతున్నారు. చెప్పిన తర్వాత ఎవరైతే ఉన్నాడో వాణ్ణి వాడి యొక్క స్వరూపం తెలుసుకోవాలి, కారణం తెలుసుకోవాలి, పరిహారము తెలుసుకోవాలి. అది ఎక్కడుందంటే బయట లేదు నాయన, లోపలే ఉందంటున్నారు కృష్ణ పరమాత్మ. పాపకర్మను చేయించేటటువంటి శక్తి బాహ్యంగా బయట ఎక్కడా లేదు, మన లోపలే ఉన్నది, ఆ వ్యక్తి లోపలే ఉన్నది. ఏ వ్యక్తి అయితే పాపకర్మను చేస్తున్నాడో ఆ వ్యక్తి లోపలే ఆ పాపకర్మను ప్రేరేపించే శక్తి ఉన్నది అన్నాడు. ఏమిటా శక్తి అంటే ఏమి లేదు నాయన, కామము అన్నాడు. కామం క్రోధం. శ్రీ భగవాను వాచే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మాన్ విధ్యేనమిహ వైరిణం. కామ ఏషః క్రోధ ఏషః కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవాను వాచ, భగవానుడంటే ఎవరు అన్నారు. లోకల్ గా చాలా మంది ఉన్నారు కదండి భగవాన్ భగవాన్ అంటుంటారు, వాళ్ళందరూ కూడా భగవానులేనా అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఎవరిని భగవాన్ అని పిలవాలి, ఎవరిని పిలవకూడదు. ఇది కనుక తెలిస్తే పురాణాల్లో విష్ణు పురాణంలో చెప్పబడింది భగవాను అంటే ఎవరు. మన ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పెడితే వాళ్ళని భగవాన్ అని పిలవకూడదు. ఆ పురాణంలో చెప్పబడింది ఉత్పత్తించ ప్రళయం చైవ, ఉత్పత్తిని చేసేవాడు, ఉత్పత్తి చేయగలిగే శక్తి, ఈ సృష్టినంతా ఎవరైతే సృష్టించగలరో ఆయన భగవంతుడు అన్నాడు భగవాన్. ఉత్పత్తి చేయడమే కాదు ప్రళయం చైవ, మళ్ళీ ప్రళయాన్ని కూడా అంటే దీని యొక్క నాశనం అంతా కూడా అదృశ్యమైపోవడం, కనుమరుగైపోవడం, ఈ నాశనాన్ని ఎవరైతే చేయగలరో, పుట్టించడం నశింపజేయడం. ఉత్పత్తించ ప్రళయం చైవం భూతానాం ఆగతిం గతిం. ఎవరి ఉత్పత్తి ఎవరి ప్రళయం అంటే భూతానాం అన్ని జీవరాశుల యొక్క ఉత్పత్తి, అన్ని జీవరాశుల యొక్క నాశం, ఇది ఎవరైతే చేస్తున్నారో. భూతానాం ఆగతిం గతిం, వారి రావడం భూతా జీవరాశులన్నీ మళ్ళీ వెళ్ళిపోవడం. ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ, ఉత్పత్తి ప్రళయాలు చేయడమే కాదు ఎవరికైతే జ్ఞానము అజ్ఞానము రెండు తెలుసో, జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి, అజ్ఞానం అంటే ఏమిటో కూడా తెలియాలి. వేత్తి జ్ఞానం అజ్ఞాన అవిద్యాం విద్యాంచ, వేత్తి అంటే తెలుసుకున్నవాడు. విద్యాం అవిద్యాం చే, ఈ శ్లోకం ఆ పుస్తకాల్లో ఉండదండి. ఈ విద్యాం అవిద్యాం, విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. వేత్తి వేత్తి విద్యాం అవిద్యాం చే స వాచ్యో భగవాన్, స వాచ్యో భగవాన్ ఇది, ఇది భగవాన్ అనే పదానికి అర్థము. కనుక సృష్టి ప్రళయాలను చేయగలిగిన వాడు ఉన్నాడా, మనిషి ఉన్నాడా? నా అంతేకాదు, జ్ఞానం అజ్ఞానం రెండూ తెలిసి ఉండాలి. సృష్టి ప్రళయాలు చేస్తే ఆ వస్తువు, కొంతమంది సృష్టి చేస్తారు ఇక్కడ కూడా సిద్ధుల ద్వారా, కానీ ఆ వస్తువు శాశ్వతంగా ఉండదు. మళ్ళీ వచ్చిన దాన్ని పోగొట్టగలగాలి. అవన్నీ శాశ్వతంగా చేసేవాడై ఉండాలి, కొంతకాలం కాదు. ఆ వ్యక్తి చేసేవాడు శాశ్వతుడై ఉండాలి, శాశ్వతంగా చేయాలి. ఇప్పుడు లోకల్గా ఎవరైనా చేసేవాడు ఉన్నా కూడా మనిషే శాశ్వతం కాదు, ఇంకా ఆయన చేసేవన్నీ శాశ్వతం ఎట్లవుతాయి? అందుకని భగవాన్ని తప్ప, భగవంతుని తప్ప మనం ఎవరిని భగవాన్ అని పిలవకూడదు. అర్థమైందే? అది పురాణాలన్నీ చదివితే తెలుస్తుంది. మనం ఏ పురాణాలు చదవం, పుక్కిటి పురాణాలు అని చెప్పి వాటిని నిందిస్తాం, మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తాం. అందుకని భగవంతుడు ఒక్కడే, ఆయన దగ్గరే ఏ దోషం ఉండదు. మిగతా మనుషులు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్ప సిద్ధులు సంపాదించినా కూడా వాళ్ళందరికీ కూడా పరిమితి ఉంటుంది, వాళ్ళ శక్తికి పరిమితి ఉంటుంది. అది విషయం. ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? కామః ఏషః, క్రోధః ఏషః. దీనికి కారణం, పాపకర్మలు చేయడానికి కారణం, దట్ ఈజ్ అంటే ఏమిటి కారణం? కామః, కామః అంటే కోరిక అని అర్థం. కామః అంటే కోరిక. కోరికల్లో రెండు విధాలు, మంచి కోరికలు చెడు కోరికలు, శుభకామన అశుభకామన. మంగళకరమైనటువంటివి మంచి కోరికలు, మనకు మంచిది, అవతల వాళ్లకు మంచిది, సమాజానికి మంచిది. అటువంటి కోరికలు శాస్త్రం నిందించదు, అది పాపం కిందికి రాదు. ఇక్కడ కామః అంటే అశుద్ధమైన కామ, అశుద్ధమైన కామ అంటే అన్యాయంతో కూడినటువంటి, అవినీతితో కూడినటువంటి, న్యాయ సంబద్ధము కానటువంటి, పరిమితి లేనటువంటి, అపరిమితమైనటువంటి కామ, అది అశుద్ధ కామం, అమంగళకరం, బంధకరం కూడా. కనుక ఆ కామమే శాస్త్రం దూషిస్తున్నది, కానీ మామూలుగా శుద్ధమైన కామ కోరికని దూషించదు శాస్త్రం. ప్రకృతి పరంగా శుద్ధంగా న్యాయపరంగా ఉన్న కామాలు తప్పు కావు. అందుకని ప్రపంచం అంతా కూడా భగవంతుడే సృష్టి చేసేటప్పుడే ఆయన కూడా కోరికతోనే కదా చేశాడు, ఇష్టపడే కదా చేశాడు. సృష్టి చేయడం అనేది కోరికే కదా, అది శుద్ధ కామం. అదేవిధంగా మనం చేసే పనులు శుద్ధమైతే ఆ కోరికలు తప్పు కాదు. కానీ ఎప్పుడైతే అశుద్ధంగా ఉంటాయో, అవినీతిగా, అక్రమంగా, అన్యాయంగా, అవతల వాళ్ళకి బాధ కలిగించేవిగా, సమాజానికి నష్టం కలిగించేదిగా, నా యొక్క పురోగతికి కూడా నష్టం కలిగించేదిగా ఉంటే అది పాప కోరిక, అది పాపంతో కూడినటువంటి కామం. కనుక పాపం అంటే ఏమిటి? ఇప్పుడు చెడు కోరిక అని అర్థం. చెడు కోరిక కారణం అన్న రెండవ అధ్యాయంలో చూసాం. మనిషి ఎందుకు పతనం అవుతాడని చెప్పాం? ధ్యాయతో విషయాన్ పుంసహ, ఎనిమిది మెట్లు చెప్పాను అక్కడ. ఆ ఎనిమిది మెట్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. ఈ ఎనిమిది మెట్లు చెప్పాం కదా, ఇందులో ఏది కారణం అని అంటే, అన్నిటికీ మొదటి కారణం, ఒక్కటే కారణం, కామహ. అక్కడ ఏం చెప్పాను? ధ్యాయతో విషయాన్ పుంసహ అన్నాడు. ముందు విషయ ధ్యానం చేయడం, ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం మొదటి మెట్టు. ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి ధ్యాయతో విషయాన్ పుంసహ సంగహ తేషు ఉపజాయితే, సంగహ రెండో మెట్టు. సంగహ అంటే ఏమిటి? దానితో సంబంధం, దానితో సంఘం ఏర్పడటం. ఆ సంఘం వల్ల ఏమవుతుందంటే దాని మీద కోరిక ఏర్పడుతుంది. సంగా సంజాయతే కామహ, కామం కోరిక ఏర్పడుతుంది. ఆ కోరిక కనుక తీరితే ఏమవుతుందంటే లోభానికి దారితీస్తుంది, తీరకపోతే క్రోధానికి దారితీస్తుంది. కామ సంజాయతే, కామాత్ క్రోధ అభిజాయతే, అది నాలుగో మెట్టు కింద పడుతున్నాడు అనమాట. పై మెట్టు నుంచి క్రోధ నాలుగో మెట్టు అంటే మనకు తీరని కోరికలు క్రోధంగా మారతాయి, తీరిన కోరికలు అది తీరిన తర్వాత దాని మీద లోభం ఏర్పడుతుంది, ఇంకా తీరాలి ఇంకా కావాలని లోభం ఏర్పడుతుంది, గ్రీడీనెస్ అంటారు అత్యాశ. తీరితేనేమో అత్యాశ పెరుగుతుంది, తీరకపోతేనేమో కోపం వస్తుంది. కామాత్ క్రోధ, క్రోధాత్ సమ్మోహ. క్రోధమేమో నాలుగో మెట్టు అయితే సమ్మోహ ఐదవ మెట్టు, విషయ ధ్యానం మొదటి మెట్టు, సంగ రెండవ మెట్టు, కామ మూడవ మెట్టు, క్రోధ నాలుగు, ఐదు సమ్మోహ. వివేక బుద్ధిని కోల్పోతాడు కోపం వచ్చినప్పుడు మనిషి, వివేక బుద్ధిని కోల్పోతాడు. క్రోధ సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అన్నాడు. స్మృతి విభ్రమ అంటే ఏమిటి, ఏం చేస్తున్నాను, మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, ఆ మోహం వల్ల ఒక పుణ్యము ఒక పాపము ఇవన్నీ ఉన్నాయి, నేను ఇలా చేస్తే ఇలా అయిపోతాను, ఇది పతనానికి కారణం అని స్మృతి ఉన్నది సరే భ్రంశ, అది స్థాన భ్రంశం అయిపోతుంది, అది పంచయ్యదు. ఇంకా ధర్మశాస్త్రం ఏదైతే తెలుసో అది అక్కడ ఉండదు దాని ప్లేస్లో, అది స్మృతి భ్రంశ, స్మరణకు రాదు మనిషికి. ఆ చెడు చేసేటప్పుడు ఇది తప్పు, ఇది చేస్తున్నాను, ఇది చెయ్యకూడదు అనేటటువంటి స్మృతి రాదు మనిషికి, స్మృతి భ్రంశ. ఎందువల్ల, మోహం వల్ల. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, ఎప్పుడైతే అది జ్ఞాపకానికి రాదో బుద్ధి పనిచేయకుండా పోతుంది, బుద్ధి నాశ. పోతే పోనివ్వండి బుద్ధి అన్నాడు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశం వల్ల పూర్తిగా ఆధ్యాత్మికంగా పతనమైపోతాడు మనిషి. ఇంకా వాడికి సుఖం ఉండదు, ఎవరికి సుఖం ఉండదు వాళ్లతో ఉన్న వాళ్ళకి. కానీ ఇవన్నిట్లో కంటే ముఖ్యమైనది కారణం ఏంటంటే, ఇన్ని చెప్పారు కదా ఈ మెట్లన్నింటిలో ఎనిమిదింటిలో ఒకటే చెప్తారా కారణం అంటే, అసలు వీటన్నిటికీ కారణం ఒకటే కారణం, కామః. కః శత్రుహు అన్నాడు, వైరిణం అని చెప్పి చెప్పారు కదా, రాగద్వేష నీ శత్రువులని తెలుసుకో అన్నారు కృష్ణ పరమాత్మ. కనుక ఆ శత్రువు ఎవరు ఇప్పుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, కామః ఏవ శత్రుహు, అశుద్ధ కామః ఏవ శత్రుహు. ఎందుకు శత్రు అవుతుంది అన్నాడు, అది ఎట్లా శత్రు అవుతుంది, కథం శత్రుహు అని ప్రశ్న వస్తుంది కదా, అది ఎందుకండి శత్రు అవుతుంది అన్నారు. కథం శత్రు అని కూడా చెప్తున్నారు, బుద్ధి నాశం చేస్తుంది కాబట్టి, నీకు స్మృతి లేకుండా చేస్తుంది కాబట్టి శత్రువే కదా. మనసు మనసులో లేకుండా పోవడం, బుద్ధి బుద్ధిలో లేకుండా పోవడం, ఆ కామం అది శత్రువు కనుక ఎవరవుతుంది, శత్రువే అన్నారు. అయితే ఈ శత్రువు పక్కన ఎవరెవరు ఉన్నారండి అన్నారు, స్నేహితులు శత్రువుకి, వాళ్ళకి స్నేహితులు ఉంటారు పక్కన. కే శత్రు పక్షీయాను, ఎవరెవరు శత్రువు యొక్క స్నేహితులు అన్నారు, స్నేహితుల పక్షంలో ఎవరెవరు ఉన్నారు అవన్నీ చెప్పబోతున్నారు. అయితే వీటిని ఎలా జయించాలి ఇప్పుడు, ఈ శత్రువుని ఆ శత్రువులతో ఉన్న స్నేహితులను అందరినీ ఎలా జయించాలి అని తెలుసుకోవాలి. అందుకని దాని స్వరూపం తెలుసుకోవాలి, కామం యొక్క, అశుద్ధ కామం యొక్క స్వరూపం, అశుద్ధ కామముని కారణం, అశుద్ధ కామాన్ని పోగొట్టాలంటే దానికి మార్గం పరిహారం, ఇవన్నీ కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. ఈ శ్లోకాలన్నీ చాలా ముఖ్యం, మనం ప్రతిరోజు మననం చేసుకుంటూ ఉండాలి ఈ శ్లోకాలని. కామః అంటే కోరికలు, నాకు అత్యాశ అన్నమాట, దుష్టమైన కోరికలు మనిషికి. ఎక్కడైతే సుఖం ఉండదో అక్కడి నుంచి సుఖం కోరుకోవడం అది అశుద్ధమైన కామం, సుఖం లేని చోట నుంచి సుఖం కోరుకోవడం అశుద్ధమే. ఇంకా చెప్పాలంటే అజ్ఞానం మూల కారణం, అజ్ఞానం వలనే కామం క్రోధం రెండు వస్తాయి. ట్విన్స్ అండి, కమల పిల్లలు అంటారు చూసారా, కమల పిల్లలు పుడతారట. ఇక్కడ కామం క్రోధం అనేది కమల పిల్లలు లాంటివి, కమల పిల్లలు. కామానికి మరొక పేరు క్రోధం. మన యొక్క కామము కోరిక ప్రతిభ ప్రతిరోధి అంటే నిరోధింపబడినప్పుడు ఎవరైనా దాన్ని జరగకుండా చేస్తే వెంటనే కోపం వస్తుంది మనకు. అది నిరోధింపబడినప్పుడు ఆపబడినప్పుడు క్రోధం వస్తుంది. కనుక కామమే క్రోధంగా మారుతుంది, క్రోధం వేరే కాదు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏషః అనే ఏకవచనం వాడుతున్నారు. కామం ఒకటి, క్రోధం ఒకటి అని రెండుగా చెప్పలే. అలా చెప్తే ఏషః అని అనకూడదు, అది ఏకవచనం. ఏతౌ అనాలి, బహువచనం చెప్పాలి. ఈ రెండు అని అనాలి కదా, అట్లా అనలేదు కృష్ణ పరమాత్మ. ఏకవచనంలోనే చెప్తున్నాడు ఏషః అన్నాడు. ఈ కామము ఏదైతే క్రోధమో, కామమే క్రోధం. ఎలా పుట్టినాయి ఇవి? రజోగుణ సముద్భవ, రజోగుణం వల్ల పుట్టినయి. సముద్భవ అంటే ఉద్భవించింది. ఈ అశుద్ధమైన కామం మనిషికి ఆనందం లేకుండా శాంతి లేకుండా చేసే కామం ఏదైనా సరే. ఈ కామము రజోగుణ సముద్భవ, రజోగుణం వల్లనే పుట్టినది అన్నారు. ఇప్పుడు ఈ కామానికి కారణం చెప్పారు. రజోగుణ సముద్భవ అనేది కారణం. ఈ కామానికి కారణం రజోగుణం అన్నారు. ఈ గుణాల గురించి 14 అధ్యాయంలో బాగా చదువుతాం క్లియర్గా. 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం అని, రజోగుణం అని, తమోగుణం అని. ఈ 3 గుణాల్లో సత్వగుణం వల్ల అశుద్ధమైన కామలు రావు, కోరికలు రావు. రజోగుణం ఉన్నప్పుడే మనిషికి ఆ కోరికలు వస్తాయి. అన్యాయమైనటువంటి, అవినీతిమైనటువంటి కోరికలన్నీ వచ్చేది రజోగుణం ఉన్నప్పుడే. కనుక కారణం ఏమిటి అంటే రజోగుణం అని కారణం. రజోగుణం కారణం, అజ్ఞానం కారణం, మెయిన్గా అజ్ఞానం. అజ్ఞానం ఉండడం వలన ఈ వ్యక్తికి ఈ యొక్క కామక్రోధాలు వస్తాయి. కామము, అది కామం పూర్తి కాకపోతే క్రోధంగా మారుతుంది. కామం యొక్క రెండో వేషమే క్రోధం. కామమేమో హీరోలాగా కనపడతాడు, క్రోధమేమో విలన్ లాగా కనపడతాడు. డబుల్ యాక్షన్, డబుల్ యాక్షన్ అంటారు చూసారా, అట్లన్నమాట. కామయేషః క్రోధయేషః రజోగుణ సముద్భవః మహా అశనః మహాపాప్మ. ఇప్పుడు స్వరూపం చెప్తున్నారు. ఈ కామము యొక్క స్వరూపం ఏమిటి? స్వరూపం అంటే మహా అశనః. మహత్ అశనం భోజనం యస్య మహాశనః. ఒక రాక్షసుడు ఉన్నాడు కుండోదర అని. కుండోదర అంటే గుండోదర, గుండోదరో కుండోదర. విపరీతంగా తింటుంటాడు ఎప్పుడు. తిండిపోతు అంటాం చూసారా మనం, ఇంగ్లీష్లో గ్లట్టన్ అంటారు. తిండిపోతు, తిండి మీదనే ధ్యాస ఉంటుంది ఎప్పుడు. ఏం తిందామా ఏం తిందామా అన్న, ఇప్పుడే కదా తిన్నావా, అయినా సరే మళ్ళీ తింటానంటాడు. ఇంకా ఇంకా తినాలని ఉంటుంది వాడికి ఆశ, మహా ఆశనహ. కొంచెంగా అందరికీ ఆకలి ఉంటుందండి. వీడికి ఎంత ఆకలి అంటే అందరు తినేదంతా మొత్తం తింటానంటాడు. మహా ఆశనహ అన్నాడు. మహాపాప్మా, మహాపాపి అని అర్థం. మహాపానికి కారణమయ్యేది. ఫస్ట్ మహా ఆశనహ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. మధుసూదన సరస్వతి ఆయన వ్యాఖ్యానం రాస్తారు ఇక్కడ. ఈ కామం అనేది అగ్ని లాంటిది అని చెప్తారు. ఈ అశుద్ధ కామం ఉంది చూసారా, కోరిక అనేది అగ్ని లాంటిదిట. అగ్ని ఏం చేస్తుందంటే కాస్త నెయ్యి పోస్తే ఇంకా పోయి అని పైకి పైకి వస్తుంది. ఇంకా కావాలి ఇంకా కావాలని పైకి లేస్తూ ఉంటుంది అగ్ని చూసారా. నెయ్యి పోసే కొద్దీ ఇంకా పోయి అంటుంది. పోసే కొద్ది ఇంకా పైకి వస్తూ ఉంటుంది, ఇంకా కావాలంటుంది నెయ్యి. అంటే ఏమిటి, చాలు అని చెప్పి అనదు. నా అలం బుద్ధి ఎస్య, ఏ అగ్నికైతే చాలు అనే బుద్ధి లేదో అది అనలహ అన్నారు. అగ్నికి అనలహ అని మరొక పేరు. ఎందుకంటే అలం అంటే చాలు, పర్యాప్తం, ఇంకా చాలు, ఇనఫ్. అలా అనటం లేదు కదా అగ్ని. నా అలం, ఇంకా చాలదు ఇంకా కావాలి అంటుంది కనుక అనలహ అని పేరు దానికి. ఈ కోరిక అనేది కూడా అగ్ని లాంటిదే. ఒక కోరిక పూర్తి చేసుకున్నాం అనుకోండి, పది కోరికలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి పది కోరికల్లో ఒక కోరిక తీరిపోతే కింద ఎన్ని కోరికలు ఉండాలి? తొమ్మిది ఉండాలి. ఒక కోరిక తీరిపోగానే ఆనందం వచ్చింది, అబ్బాయికి పెళ్లి కావాలి పెళ్లి కావాలి అనుకున్నాను, అయింది, ఒక కోరిక తీరిపోయింది. పెళ్లి దాకా కాదు, ముందు స్కూల్కి, ఏ కాలేజీలో చేరాలనుకున్నాను, ఒక కోరిక తీరింది. అదైన తర్వాత ఫలాన చోట ఉద్యోగం రావాలనుకున్నాను, రెండో కోరిక తీరింది. కింద ఎన్ని ఉండాలి? పదిలో ఎనిమిది ఉండాలి. మూడో కోరిక వివాహం కావాలనుకున్నాను, వివాహం అయింది, మూడో కోరిక తీరింది. కింద ఎన్ని ఉండాలి? డినామినేషన్ ఏడు ఉండాలి. పెళ్ళయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు, 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 ఆ వ్రతాలు చేసి ఈ వ్రతాలు చేసి పిల్లలు పుట్టారు, నాలుగో కోరిక తీరింది. కింద ఎన్ని ఉండాలి? ఆరు ఉండాలి. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే పైన కోరికలు తీరుతూ ఉంటే నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నేను సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటాం కదా. అంటే క్రిందవన్నీ తగ్గిపోవాలి కదండి, అంటే ఒక రోజుకి నిల్లు రావాలి కదా, అవునా? పది కోరికలు తీరిపోయినాయి, క్రింద ఎంత ఉండాలి? సున్నా ఉండాలి. కానీ ఈ పదవ కోరిక తీరేటప్పటికి ఇంకా పది పదిహేను తేరతాయి కింద కోరికలు, పెరుగుతూనే ఉంటాయి కోరికలు, కోరికలు పెరుగుతూనే ఉంటాయి. పది కాదు, ఇరవై కాదు, వంద కోరికలు పెరుగుతాయి, ఒకటే రెండా. కనుక ఇది ఎప్పుడు ఆగేది బండి, ఇంకా ఎప్పుడు సంతోషం ఆనందం, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరినాయండి, ఒక్కటే అన్నాడు. ఏమిటి ఆ ఒక్కటే అంటే? ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడు, అది అదైన తర్వాత మళ్ళీ ఒకటి, మళ్ళీ ఒకటి, ఇట్లా ఉంటూనే ఉంటాయి మనిషికి జీవితాంతం. ఇట్లా కోరికలు ఉంటూనే ఉంటాయి మనిషికి, కోరికలు తీరవస్తారు. అందుకనే అనలహ అన్నారు, మహా అశనహ. అగ్ని ఎట్లాగైతే తిండిగా అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి. అగ్నికి ఏదండి ఇస్తాం? నూనె, నెయ్యి పోస్తూ ఉంటే ఆజ్యం, పోస్తూ ఉంటే తాగుతూ ఉంటుంది. ఈ కోరికలు కూడా అంతే. ఏమండి, కొంతమంది చెప్తారు ఆ కోరిక తీరిస్తుంది అనుకు, తీరింది అనుకోండి, అది అనుభవించామనుకోండి మనం, ఇంకా అది అయిపోతుంది కదా, మంచిదే కదా. ఒక కోరిక తీరిపోతే ఇంక మళ్ళీ మళ్ళీ అడగదు కదా అన్నాం. ఒరే పిచ్చివాడా, ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ దాన్ని అనుభవించాలంటుంది మనస్సు. అది వాసన రూపంలో లోపల ఉంటుంది, ఒక తీపి పదార్థము లేకపోతే ఇది చూడటము, సినిమా చూడటము. ఒకసారి వెళ్ళొస్తే ఆ కోరిక తీరిపోతుంది కదా పాప పిచ్చివాడు, పిల్లలకి బెలూన్ కొనిచ్చినట్టుగా వాడికి ఏదైనా కొనిస్తే అయిపోతుంది కదా. అది తర్వాత ఇంకోటి అడుగుతాడు వాడు, మళ్ళీ ఇంకొకటి అడుగుతూ ఉంటాడు, వాడి కోరికలు ఆగవు. అంటే కోరికలు తీర్చుకోవడం వల్ల ఇంకా కోరికలు మళ్ళీ రావు అనేటటువంటి భ్రమ అది తప్పు. ఒక కోరిక తీరినంత మాత్రాన మళ్ళీ ఇంకా రాది కోరదు అని చెప్పేది అనేటువంటి నమ్మకం లేదు, అది ఇంకా ఎక్కువ కోరుతుంది. అసలు ఆ కోరిక ఇంకా ఎక్కువ వస్తుంది. కనుక ఇప్పుడు తీర్చడం వల్ల ప్రయోజనం లేదు, తీర్చకపోతేనేమో, తీస్తే పోతాయి అంటే పోవు, తీర్చకపోతేనేమో మనం వెంటాడుతూ ఉంటాయి అవి. మరి ఎలా చేయాలండి అన్నాడు. మహాపాప్మా అని తెలుసుకో, అది మనల్ని పాపానికి ప్రేరేపిస్తుంది ఈ కోరిక అనేది తెలుసుకో అన్నాడు. మహాపాప్మ అంటే ఏమిటి? ఆ కోరిక తీరకపోతే క్రోధానికి దారితీస్తుంది, కోరిక తీరితేనేమో ఇంకా ఇంకా కావాలంటుంది. అన్యాయమైనా అక్రమమైనా సరే, డబ్బులు సంపాదించాడు అన్యాయంగా, మా ఆపచ్చు కదా, ఇంకా ఇంకా ఎందుకు సంపాదించాలనిపిస్తుంది వాడికి, అది అన్యాయం అని తెలిసినా కూడా. ఒకసారి సిగరెట్ ఒక్కసారి తాగితే పర్వాలేదులే అని అంటాడు, ఒకసారి తాగేవగా ఆపచ్చుగా, దాని తర్వాత చైన్ స్మోకర్ అయిపోతాడు. ఒక్కసారి తాగితే ఆల్కహాల్ ఏం పర్వాలేదండి, అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు, అప్పుడప్పుడు అన్నది కాస్త తర్వాత హ్యాబిట్ అయిపోయిందిగా. అది తాగద్దు అంటే భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు. ఇప్పుడు ఆ కోరిక ఎప్పుడైతే ప్రతిబంధం ఏర్పడిందో, కోపం వచ్చిందా లేదా నీలో? కోపం రావడం లేవైంది, హింసకు పాల్పడ్డావు కదా, హింసకు పాల్పడ్డావు కదా. మద్యపానం నిషేధం చేయమని చెప్పి స్త్రీలందరూ పాపం భార్యలందరూ కష్టపడి రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుతూ ఉంటే రూల్ పాస్ చేయలేకపోయినారు కదా. ఆ చేయకపోగా ఈ భార్యను కొట్టడం, తాగి సాగనికపోతే బంగారం అంతా అపహరించడం, మంగళసూత్రాలు కూడా వెళ్ళి తీసుకొని అమ్ముకుంటాడు ఆ తాగడానికి. ఎందుకంటే ఆ కోరిక తీరకపోయేటప్పటికి కోపం వస్తున్నది. కోపంలో ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. అది హింసే కదా, వైలెన్స్ కదా. హింస మంచిదా పాపకర్మ? పుణ్యకర్మ పాపకర్మ? పాపకర్మ. కనుక కోరిక పాపం ఎట్లా అవుతుంది అండి? ఇట్లా అవుతుంది పాపం. చూసారా, దుష్టమైన కోరికలు అతి ఆశ మనిషికి. ధనం కూడా విపరీతమైన ధనం సంపాదించాలి, ఎట్లాగైనా సంపాదించాలి, ఎన్ని అక్రమాలైనా చేసి సంపాదించాలని కోరికను చూసారా, దుష్టమైన కోరిక. అది గనక లభించకపోతే కోపంతో అవతల వాడి తలకాయ కూడా తీసేస్తాడు. అవతల వాళ్ళని నిందించి అవతల వాళ్ళ మీద ఎన్ని అభాండాలు వేసి ఆ క్రోధంలో హింసిస్తాడు. కనుక క్రోధానికి దారి తీస్తుంది, క్రోధం హింసకి దారి తీస్తుంది. హింస వల్ల పాపాన్ని పొందుతాడు. ఆ హింస చేయడం వల్ల మనిషి పతనమైపోతాడు. చూసారా, ఇప్పుడు మహా పాపం అన్నారు ఎవరు? ఈ కామమే. కామం అనేది మహా పాపం, పాపానికి ప్రతిరూపం అది మహాపాపం. ఏనం వైరిణం విద్ధి అర్జున, ఈ కామ క్రోధ అనేటువంటి దాన్ని నువ్వు శత్రువుగా తెలుసుకో అన్నాడు. వైరి నీకు మిత్రుడు కాదు నాయన. అందుకని కోరికలు లేని వాడెవడో వాడే సంతోషంగా ఉండగలడు ప్రపంచంలో. కోరికలు ఉన్నవాడే దుఃఖపడేది. కోరికలే దుఃఖానికి కారణం, కోరికలే దుఃఖానికి కారణం. ఏ కోరికలు ఉండొచ్చు? శరీర పోషణకి ఏం కావాలో, ఆహారం, వస్త్రం, ఇల్లు, ఎంతవరకు కావాలో అంతవరకు కోరుకో, తప్పు లేదు, శాస్త్రం కూడా అనుమతిస్తుంది. కానీ అతి కోరిక, దురాశ. మనకు చిన్నప్పుడు కథ చెప్తారు కదా, దురాశ దుఃఖమునకు చేటు అన్నాడు. దురాశ దుఃఖమునకు చేటు అని చెప్పి ఎన్ని కథలు చదువుతాం మనం. ఈ కథలన్నీ చదువుతాం కానీ జీవితంలో ఆచరణకు వచ్చేటప్పటికీ జీరో మార్క్ వస్తుంది. జీరో మార్క్ అంటే పాటించలేకపోతాం, కష్టపడతాం. అది పాటించేటప్పుడు ఎంత మానసిక వ్యధ అనుభవిస్తుంటాడు మనిషి. ఎందుకు అన్నాడు, దురాశ అనేది, ఆ కోరిక అనేది దాని కోసం అది ఒక్క. అందుకనే మనిషికి కోరికలు అంతుండదు, దానికి కోరికలకు అంతే లేదంటారు. చూసారా, అందుకని మన కోరికలకి ఒక కళ్ళెం వేయాలి. ఆ కళ్ళెం గనక వేయకపోతే నిన్ను ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది అది, జాగ్రత్తగా ఉండకపోతే. ఒక వస్త్రం మీదనైనా, బంగారం మీదనైనా, భూమి మీదనా, ఇల్లు కొనాలనైనా, పిల్లల మీదనా, ఒకటా రెండా, ఎన్ని కోరికలన్నీ మనిషికి. లిస్టు రాస్తే పేజీలు పేజీలు అయిపోతూ ఉంటాయి. సరిపో, అది తినాలనుంది, ఇది తినాలనుంది, అది చూడాలనుంది, ఇది చూడాలనుంది, అక్కడికి వెళ్ళాలనుంది, ఇక్కడికి వెళ్ళాలనుంది, ఒకటే రెండు అవ్వ. పుట్టినప్పటి నుంచి ఊంబు టు టూంబు, పుట్టినప్పటి నుంచి మరణం దాకా కోరికలతోనే సరిపోతుంది. అందుకని ముందు అనుకుంటాడు, నెలకు 10,000 వస్తే పర్వాలేదండి అనుకుంటాడు. 100 రూపాయలు లేనివాడు 100 రూపాయలు వస్తే చాలు అనుకుంటాడు. 100 రూపాయలు వచ్చిన తర్వాత 1,000 రూపాయలు వస్తే బాగుండు అనుకుంటాడు. 1,000 రూపాయలు వస్తున్నాయి కదా, పోనీ పెరిగింది జీతం, 1,000 రూపాయలు వస్తున్నాయి కదా, 1,000 ఎక్కడ సరిపోతాయండి, కనీసం 1,00,000 సంపాదించద్దు అంటాడు. ఇప్పుడు జీతాలు 100,000, 120,000 అట్లా ఉన్నాయండి జీతాలు. 100,000 వచ్చిన వాడేమంటాడు, ఈ 100,000 ఎందుకండి, కనీసం ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను అయినా ఉండాలి కదా. ఇవన్నీ శాలరీలతో ఎంతకాలం బతుకుతాం మనం? మినిస్టర్ అయితే, ఎంపీ అయినా ఎమ్మెల్యేనైతే బాగా ఒకేసారి ఇవ్వండి. ఎంపీ ఎమ్మెల్యే అయితే ఇదంతా కాస్త ఒక స్టేట్కి, ఒక రాష్ట్రానికి అయితే ఎట్లా, మొత్తం దేశం మొత్తానికి కావాలంటాడు. చిన్న రాజునైతే ఏం సరిపోతుంది, పెద్ద చక్రవర్తిని కావాలని కోరుకుంటాడు. చక్రవర్తి ఇక్కడ మాత్రం భూలోకంలో అయితే ఏముందండి, ఇంద్రలోకానికి కూడా కావాలి, ఇంద్రుడి కావాలనుకుంటాడు. ఇంద్రుడైన తర్వాత ఇంద్రుడు ఏమనుకుంటాడు, నేను బ్రహ్మను కాలేకపోయినా అని అంటాడు. బ్రహ్మ ఏమంటాడంటే, నేను శివుణ్ణి కావాలనుకుంటాడు, విష్ణు. ఇట్లా ఆగకుండా పోతుంది. దానికి ఒక శ్లోకం ఏముంది, ఆ శ్లోకం చక్కగా చెప్తుంది. ఏమిటంటే నిశ్వ ఏకశతం, నిశ్వ ఏకశతం అంటే ధనం, శ్వామిన్స్ అంటే డబ్బులు. ధనం లేనివాడు, అస్సలు లేనివాడు ఒక 100 రూపాయలు ఉంటే చాలు. నిశ్వ ఏకశతం శతీ దశశతం, 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు ఉంటే బాగుండు అనుకుంటాడు. శతీ దశశతం, 10 వందలు ఉంటే 1000, కనుక 100 రూపాయలు వచ్చిన తర్వాత 1000 వస్తే బాగుండు అన్నాడు. నిశ్వ ఏకశతం శతీ దశశతం లక్షం సహస్రాధిప, ఈ శతం సంపాదించిన తర్వాత, 1000 సంపాదించిన తర్వాత 100000 వచ్చిందనుకోండి, లక్షం సహస్రాధిప, ఈ 1000 కలిగిన వాడు 100000 కావాలని కోరుకుంటాడు. 1000 ఉన్నవాడు 100000 కావాలని కోరుకుంటాడు. సహస్రాధిప లక్ష్యం, లక్షేశ క్షితిం వాంఛతి క్షితిపాలతాం, 100000 ఉన్నవాడేమో భూమిని పరిపాలించాలని కోరుకుంటాడు. తన డబ్బుతో భూమిని, భూమి మీద ఉన్న ప్రజలను కొంటాడు. ఓటుకింతని ఇచ్చి భూమిని పరిపాలిస్తున్నారు కదండి ఇప్పుడు రాజకీయాల్లో. క్షితిం పాలతాం అన్నారు. లక్షేశ బాగా 100000 ఉన్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఎలక్షన్లో నుంచో, ఎలక్షన్లలో నుంచోవడానికి ఏమిటి అర్హత తెలుసా? నువ్వు 100000 అయితే చాలు, బాగా డబ్బులున్నాయా, ఎలక్షన్ నుంచుంటానంటున్నావు, డబ్బులు ఉంటే నీకు సీట్ ఇస్తానంటాడు. లక్షేశ క్షితి పాలత, క్షితి అంటే భూమి, భూమిని పాలించాలని కోరుకుంటాడు. తర్వాత క్షితిపతి, ఈ భూమికి రాజైన వాడు ఏం ఆలోచిస్తాడు? చక్రేశ చక్రేశతాం వాంఛతి, అంటే చక్రేశ అంటే చక్రవర్తి, ఎంపరర్. చిన్న రాజునైతే ఏముందండి, పెద్ద చక్రవర్తిని కావాలి, అప్పుడైతే ఎక్కువ ధనం, ఎక్కువ మంది ఉంటారు నా చేతుల్లో. క్షితిపతి చక్రేశతాం వాంఛతి. తర్వాత చక్రేశ పునరింద్రతాం, చక్రవర్తి ఇంద్రపదాన్ని కోరుకుంటాడు. చక్రేశ పునరింద్రతాం, ఇంద్రుడు ఏమంటాడు? సురపతి బ్రహ్మాస్పదం వాంఛతి, నేను ఇంద్రుడినే కదండి, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, ఈ బ్రహ్మనన్నా కాకపోయినానే నేను అనుకుంటాట. కోరిక చూసారు, ఎక్కడ ఆగటంలా, పోతూనే ఉన్నది. క్షితిపతి చక్రేశతాం వాంఛతి, చక్రేశ పునరింద్రతాం, సురపతి బ్రహ్మాస్పదం వాంఛతి, బ్రహ్మ స్టేటస్ అడుగుతాట. బ్రహ్మ ఏమంటాడు? బ్రహ్మ విష్ణు పదం, అబ్బా నాకు విష్ణు పదం దొరికితే బాగుందనుకుంటాట, విష్ణు పోస్ట్ దొరికితే బాగుందనుకుంటాడు. విష్ణు ఏమంటాడంటే, నాకేముంది, పాల సముద్రమే కదా, ఆయన హిమాలయాల్లో ఉంటాడు, శివపదం. హరి హరపదం, ఎవరు తృప్తిగా లేరండి, ఎవరు తృప్తిగా లేరు. హరిహి హరపదం వాంఛతి, అయితే ఏమిటన్నాడు? తృష్ణావధిం కో గతః అన్నాడు. ఈ తృష్ణ అనేది ఉంది చూసాడా, దీనికి అవధి, ఒక సీమ. ఎవరండి చెప్పగలరు, ఎవరు కనుక్కోగలరు? మనిషి ఎందుకు పేరు ప్రతిష్టల కోసం బాగులాడేవాడు? డబ్బులు వచ్చినాయి కదా, పోనీ హాయిగా ఉండరంటే పేరు సంపాదించుకోవద్దండి. పోయిన తర్వాత కూడా నా పేరే ఉండాలి ప్రతి చోట శిలాక్షరాల మీద. పేరు కోసం పాపులాడతాడు. ఆ పేరు సంపాదించుకున్న తర్వాత దాన్ని నిలుపుకోవడానికి మళ్ళీ తాపత్రయం, ఇంకొకటి వచ్చి బీట్ చేయకూడదు కదా. ఆ పేరుని సంపాదించుకున్న పేరు నిలుపుకోవడానికి పడే తాపత్రయం అంతా ఇంత కాదు. ఎంత కష్టపడతాడో మనిషి. కీర్తి ప్రతిష్ట అంటారు, ఈ కీర్తి ప్రతిష్టల కోసం. మళ్ళీ ఆ కీర్తి ప్రతిష్ట పోతుందేమోనని కష్టపడుతుంటాడు. కనుక మనిషికి సుఖం ఉన్నదా చెప్పండి, ఇప్పుడు సుఖం లేదు కదా. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ప్రతి మనిషి వాడి లెవెల్కి వాళ్ళ వాళ్ళకి సుఖం లేదు. ఆ లెవెల్స్లో వాళ్ళ వాళ్ళ కోరికలు, వాళ్ళ వాళ్ళ తాపత్రయాలు, వాళ్ళ వాళ్ళ దుఃఖాలు ఉంటూనే ఉన్నాయి. అందుకని వైరాగ్యమేవ అభయం, వీటిట్లో దోషం ఉందని తెలుసుకోరా. అందుకని దోష దర్శనమేవ మార్గం. ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎన్ని చూసినా మనిషికి తృప్తి అనేదే లేదు. తృష్ణ న జీర్ణం, తృష్ణ జీర్ణించదుట, వయమేవ జీర్ణం, మనమే జీర్ణించిపోతాం, నశించిపోయే వరకు తృష్ణ ఉంటూనే ఉంటుంది. ముసలివాడైనా కూడా తమిళల్లో చెప్తారు, ఆవి విట్టాలు చావి విడమాట అన్న, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా తాళం గుత్తి మాత్రం తీసి ఇవ్వడు కదా పైకి. అంత తాపత్రయం మనిషికి, నేను కష్టపడి సంపాదించానండి అంటే నా ఇల్లండి అంటాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు కదా, ఇంకో చోటికి వెళ్దామంటే ఊహం, నేను చనిపోయే వరకు ఇక్కడే ఉండాలి. ఎంత అభిమానమో ఆ ఇంటి మీద, ఈ దేహం మీద, తాత్కాలికంగా ఉండేవి వాటి మీద మోహాన్ని పెంచుకొని మనిషి దుఃఖాన్ని పెంచుకుంటున్నాడు. అర్జున ఇప్పుడు అర్థమైందా, శత్రువు ఎక్కడున్నాడు? తన లోపలే ఉన్నాడు. కామయేష క్రోధయేష, ఆ క్రోధం వలన ఏమవుతుంది? మహా అశన మహాపాప్మ, హింసాత్మకమైన కర్మలు చేస్తాడు మనిషి. ఆ కర్మలు చేసేటప్పుడు వాడికి ఇంకా ఏమీ తెలియదు. వీటిని శత్రువుగా తెలుసుకోవాలి మొదట. అది శత్రువు అని నువ్వు తెలుసుకున్నంత వరకు నీకు శాంతి లేదు. వాటిట్లో దోషాన్ని నువ్వు గ్రహించాలి. అతి ఆశ, అతి కోరిక, దుష్టమైన కోరిక అంటే నీకు కానటువంటి, నీకు సంబంధించిన దానిని కూడా నేను కోరుకుంటావు. ధనాన్ని ఆశిస్తాడు, అన్నయ్య ఆస్తి కావాలి, చెల్లెల ఆస్తి కావాలి, అందరి ఆస్తి నాకే కావాలంటాడు. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వచ్చు కదరా అంటే, ఆ ఎందుకు, వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు కదా అంటాడు. అంత అన్యాయం. అందుకని శాస్త్రం చెప్తుంది కోరికలు అనేటువంటిది. వ్యాసాచార్యుడు చెప్పాడు, నారదుడు అడిగాడట వ్యాసాచార్యుల వారిని, మీరు ఇన్ని పురాణాలు రాశారు, అష్టాదశ పురాణాలు రాశారు, 36 ఉప పురాణాలు రాశాడు వ్యాస భగవాన్. రాసి అయిన తర్వాత నారదుడు అడిగాడు, ఇంత రాశారు కదా, ఈ యొక్క పురాణాలు అన్నిటి యొక్క సారం నాకు ఒక్క మాటలో చెప్తారా అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు అన్నారట, శ్లోకార్థేన ప్రవక్ష్యామి, ఒక శ్లోకం దాకా అక్కర్లేదు నారద, అర శ్లోకంలో చెప్పేస్తాను అన్నాడు. శ్లోక అర్థేన ప్రవక్ష్యామి అన్నాడు, అర్ధ శ్లోకంలో చెప్పేస్తాను ఈ పురాణాల యొక్క సారాంశం ఏమిటో. ఎన్ని? 18 అష్ట పురాణాలు, మెయిన్ పురాణాలు, 36 పురాణాలు, ఉప పురాణాలు, అన్నిటి యొక్క సారాంశం అర్ధ శ్లోకంలో చెప్తా అన్నాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః, నేను ఎన్నో గ్రంథాలు రాశాను, ఈ కోట్ల కోట్ల గ్రంథాల్లో యదుక్తం ఏదైతే చెప్పబడిందో అది ఒక్క మా ఒక్క వాక్యంలో చెప్తాను. అంటే శ్లోకంలో సగం. శ్లోకార్థం అంటే ఏమిటి? ఒక శ్లోకానికి 2 లైన్లు ఉంటాయండి, ఆ 2 లైన్లలో 1 లైన్ చాలు నాకు చెప్పడానికి ఈ వీటి యొక్క సారం అంతా. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, పరోపకారాయ పుణ్యాయ. పుణ్యం ఎలా వస్తుందంటే పరోపకారాయ, పరులకు ఉపకారం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, పరపీడనం చేయడం వలన పాపం వస్తుంది. ఇది ఈ పురాణాల యొక్క సారాంశం. ఏమిటి తెలుసా? పుణ్యపాపాలు ఎలా వస్తాయంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే, తోటి వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటే, మన ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ మనం సహాయం చేయడం, ఉపకారం చేస్తూ ఉంటే అది పుణ్యాన్ని ఇస్తుంది. వాళ్ళకి కనుక కష్టని ఇస్తే, అంటే వాక్కు మూలంగా కానీ హింస చేసిన, అంటే మాట దురుస్తుతనం, మాట కనుక జారితే మళ్ళీ తీసుకోలేం, కాలు జారితే తీసుకోవచ్చు అంటారు చూసారా, మాట జారితే తీసుకోలేమంటారు. కొంతమంది మాటల ద్వారా అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, హింస అన్నమాట, హింసిస్తూ ఉంటారు మాట ద్వారా. అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఇష్టం, అలా హింసిస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా ఉంటారు. కనుక మాట ద్వారా వాక్ హింస, అంటే వాక్ ద్వారా హింసించడం, ఇలా చేయడం వల్ల పాపం వస్తుంది. పడ పీడనం అంటే పీడించడం, అవతల వాళ్ళని పీడించడం అన్నమాట. వాళ్ళ దగ్గర ధనాన్ని కాజేయడం కానీ, వాళ్ళని మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెడితే పీడించడమే పాపాయ, అదే పాపానికి కారణం. పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు నువ్వు, పాపాన్ని మనం చేర్చుకుంటున్నాం. అవతల వాళ్ళని బాధ పెడితే పాపాన్ని మనం చేర్చుకుంటున్నాం. అందుకని మంచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మహాత్ములు ఎవరైనా వాళ్ళకి కష్టం కలిగిస్తే వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, మంచివాళ్ళు. ఏమని? వాడు నాకు చెడు చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి హాని చెయ్యవాకు అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తారు మహాత్ములు. ఒకవేళ నాకు ఎవరైనా చెడు చేసినా కూడా వాళ్ళని క్షమించునాయనా అని ప్రార్థిస్తాడు మంచివాడు. చూసారా, ఈ చెడువాడు వీడు మంచి ప్రార్థించినా కూడా వీడిని హాని చేయాలని వస్తాడు చెడువాడు అని ఒక్క శ్లోకార్థంలో చెప్పేశారు వ్యాసాచార్య వారు. కనుక ధర్మం మూలం అన్నాం. ఎవరైతే ఏది చేస్తే నీకు ఇష్టం లేదో అది నువ్వు చెయ్యకూడదు అవతల వాళ్ళకి. అవతల వాళ్ళు నిన్ను కష్టపెట్టేటట్టు మాట్లాడితే నువ్వు ఇష్టపడతావా? మాట్లాడితే ఇష్టపడవు. అలా మాట్లాడకు మరి. అన్నీ మా పాటించాలి మనం. అవతల వాళ్ళు పాటిస్తున్నారా లేదా మనకు అనవసరం. నేను పాటించాలి అంతే. నేను ధర్మంగా ఉండాలి. అవతల వాడు ధర్మంగా ఉన్నాడా లేదా అనేది నాకు అనవసరం. అది నా జాబు కాదు. నేను ధర్మంగా ఉంటున్నానా లేదా, నేను ఎవరిని హింసించకుండా ఉంటున్నానా లేదా, నేనేమి పాపకర్మలు చేయకుండా ఉంటున్నానా లేదా అని నాకు నేను పరీక్షించుకోవాలి. అలా చేసుకుంటే మనిషి ఎదుగుతాడు. కానీ అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఎక్కడ ఎదుగుతాం? సమయం ఎక్కడుంది? మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవడానికి సమయం లేదు. టైం సరిపోదు కరెక్షన్ చేసుకోవడానికి. కనుక ఈ వీళ్ళు శత్రువులని తెలుసుకో అన్నాడు. వీళ్ళు అని మళ్ళీ బహువచనములు చెప్పకూడదు. ఒకటే కామమే శత్రువు, తీరని కామము క్రోధము. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని అన్నారు. ఇప్పుడు ఎవరు శత్రువు తెలుసా? మన కోపమే మన శత్రువు. మన మనస్సులో మనకు తెలియకుండా ఎక్కడో కోప జ్వాల రేగుతూ ఉంటుంది అవతల వ్యక్తి మీద, వాళ్ళు చేసిన పొరపాట్ల మీద, తప్పుల మీద అనుకుంటూనే ఉంటే మన ఇక్కడ రగులుతూ ఉంటుంది. నిప్పుతో సమానం కోపం. అది మనల్ని దహిస్తూ ఉంటుంది. దహించి మనకు నిద్ర ఆహారాలు లేకుండా చేసి కృషింపజేస్తుంది మనిషిని. కనుక మన కోపము మనకే శత్రువుగా పనిచేస్తుంది. కనుక కోపం రాకూడదు. కోపం రాకుండా ఉండాలి అంటే అత్యాశ, దురాశ, ఈ యొక్క అన్యాయమైనటువంటి కోరికలన్నింటినీ, అన్ని కోరికల నుంచి బయటపడాలి. శుద్ధ కామలు ఓకే, భగవంతుడికి సంబంధించినవి. అందుకనే రిలీజియస్ లైఫ్ అంటారు. దైవం, దైవతారాధన, దైవ పూజ అవన్నీ చేస్తూ ఉంటేనే కొంచెం తగ్గుతాయి ఇవన్నీ. అవన్నీ చేస్తూ చేస్తూ ఉండగా మనకు ఆధ్యాత్మిక చింతనకు దారితీస్తుంది. అందుకని మతము, దైవము, పూజ లేకపోతే మనిషి పతనం అయిపోతాడు. రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ, ఈ రెండు ఉంటే కామాన్ని మనం చిన్నగా జయించవచ్చు. అశుద్ధ కామాలను, కోరికలను జయించవచ్చు. కనుక వీటిని శత్రువులని తెలుసుకో ఫస్ట్. ఈ కామాన్ని శత్రువు అని తెలుసుకో. అజ్ఞానాన్ని, అజ్ఞానం వల్ల పుట్టే ఈ కామము శత్రువు అని తెలుసుకో. అది కోపంగా మారి నిన్ను పాపకర్మను చేయిస్తుంది అన్నాడు. అందుకని కోరికగా ఉన్నప్పుడే దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కోపంగా వచ్చిన తర్వాత ఇంకా బుద్ధి పనిచేయదు కదా. కోపంగా మారకముందే దాన్ని మనం మొగ్గ స్థానంలోనే దాన్ని జాగ్రత్తగా తుంచేయాలి. లేకపోతే మనల్ని తినేస్తుంది, అది పతనం చేస్తుంది. తర్వాత ఆ చేసినామని చెప్పి బాధపడుతూ ఉంటాం మండి. తర్వాత జీవితం అంతా పశ్చాత్తాపంతోనే సరిపోతుంది. పశ్చాత్తాపం అంటే తెలుసా? రిపెంటెన్స్. బాధపడుతూ ఉంటాం, అలా చేశామే, ఇలా చేశామే, అలా అన్నామే, చెయ్యడం ఎందుకు, బాధపడటం ఎందుకు. అందుకని ఈ కోరిక అనేది అన్నిటికీ కారణం మనిషి. ఇప్పుడు తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు ఏ విధంగా ఈ కామం శత్రువు, ఏ విధంగా ఇది మనిషి యొక్క బుద్ధిని కప్పిస్తుంది అనేదానికి మూడు ఉదాహరణలు చెప్తున్నారు. 38వ శ్లోకం చదువుతాం. అందుకే శాస్త్రంలో చెప్పబడింది యద్యద్ధి కురుతే కర్మ తత్తత్ హి కామస్య చేష్టితం. ఏ ఏ పని ఎప్పుడెప్పుడు ఎవడైతే చేస్తున్నాడో ఆ పని అంతా వాడి కామం వల్లనే చేయబడుతున్నది, కోరిక వల్లనే చేయబడుతుంది. మంచి కోరికలైతే మంచిగా ఎదుగుతాడు, మంచిగా మారతాడు. చెడు కోరికలైతే పతనమైపోతాడు. కానీ మంచి కోరికలు ఉండి మంచి కోరికలతోనే జీవించే వాళ్ళు ఎంతమంది అండి? చెడు ఎక్కువ వస్తున్నది కదా. దురాశ, కోపం, తాపం, ఈర్ష, అసూయ ఇవన్నీ దేనికి వస్తున్నాయి? చెడు కోరికల వల్లనే వస్తున్నాయి. మంచి కోరికల వల్ల కోపం, తాపం, ఈర్ష, అసూయ రావు. చెడు కోరిక ఉంటేనే కోపం, తాపం, ఈర్ష, అసూయ వస్తాయి. అక్కడే వస్తాయి. కానీ శుభకామనాల్లో, శుభమైనటువంటి కోరికల్లో అవి రావు. ఒక్కటే గుర్తు మనకు, కోపం, తాపం, అసూయ, ద్వేషం, ఈర్ష ఇవన్నీ రా వస్తున్నాయి అంటే ఆ కోరిక, మన కోరిక తీరలేదు కదా, ఆ కోరిక దుష్టమైన కోరిక అని గుర్తుపెట్టుకోండి. మంచి కోరికలో ఎప్పుడు కోపం తాపం ఈర్ష అసూయ ఉండనే ఉండవు. ఇప్పుడు అర్థమైందా? ఎట్లా కనుక్కునేదండి కామాన్ని, ఎలా కనుక్కునేది అనే సందేహం వస్తుంది కదా, ఇలా కనుక్కోవాలి. ఈజీయా మెథడ్, నా కోరిక మంచిదా కాదా అని ప్రశ్న వస్తుంది. మంచిదైతే ఆ కోరిక తీరకపోయినా కూడా నమకు కోపం రాదు. మంచిదైతే ఆ కోరిక తీరలేదనుకోండి కోపం రాదు. ఇప్పుడు క్లాసుకి వెళ్ళాలని ఉంది మనకు కోరిక ఉన్నది, క్లాసుకి వెళ్ళలేకపోతే కోపం వస్తుందా? క్లాసుకి వెళ్ళలేకపోతే కోపం వస్తుందా? రాదే. ఎందుకని? ఇది మంచి కోరిక కనుక కోపం రాదు. అర్థమైందా? చెడు కోరిక అయితే కోపం వస్తుంది. వస్త్రం కట్టుకోవాలనుంది, మంచి కొనుక్కోవాలనుంది, కోపం వస్తుంది దాని మీద. అది తీరకపోతే కోపం రాదు. మంచి కోరిక మీద కోపం రాదు ఎప్పుడు, అది తీరకపోయినా కోపం రాదు. కనుక మనిషి చాలా విచక్షణతో జీవించాలి జీవితాంతం. ఇది లేకపోతే కష్టం. ఎలా తప్పేస్తుంది ఇది కామం అనేటువంటిది చెప్తున్నారు, ఎలా పనిచేస్తుంది మెకానిజం. ఈ కామం అనేది మనిషి యొక్క బుద్ధి శత్రువుగా ఎలా పరిణమిస్తుంది, ఆ శత్రువు ఏం చేస్తుంది, ఉదాహరణ చెప్తున్నారు 38లో. భూమే నావ్రియతే వన్నిః, యథా దర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. మొదట ఈ కామం అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది అంతఃకరణంలో. మొదట అది అవకాశం వచ్చినప్పుడే అది తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనలో ఏ కోరికలు ఉన్నాయనేది మనకు తెలియదు. అవన్నీ బీజ రూపంలో, వాసనా రూపంలో ఉన్నాయి అంతఃకరణంలో. ఆ సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. అంతవరకు మనకు తెలియదు ఆ కోరిక ఉన్నదనే మనకు తెలియదు. అది కనుక్కోవడం కష్టం చెప్తున్నారు ఇక్కడ. ఎలాగైతే అగ్ని పొగచేత కప్పబడుతున్నదో, అగ్ని నివురు కప్పిన నిప్పు అంటారు చూసారండి, అగ్ని పొగచేత కప్పబడిందట. పొగచేత కప్పబడినప్పుడు ఏమవుతుంది? అగ్ని వేడి ఉంటుంది కానీ దాని ప్రకాశం ఉండదు, దాని ప్రకాశం కప్పేయబడుతుంది. బూడిద పట్టినప్పుడు నిప్పుకి దాని ప్రకాశం వెలుగు రాదు, అది ప్రతిబంధం, వెలుగు రాకుండా చేస్తుంది. ఏది? బూడిద. నిప్పుని అగ్నికి వెలుగు రాకుండా చేస్తుంది బయటికి కప్పేసేసి. తర్వాత రెండో ఉదాహరణ, ధూమేన అగ్ని ఆవ్రియతే యథా, ఆదర్శ మలేన చ ఆవ్రియతే. ఆదర్శం అంటే అద్దం, మలేన అంటే దుమ్ము, ధూళి. అద్దాన్ని గనక ధూళి పట్టిందనుకోండి, దుమ్ము పట్టింది, మీ ముఖం కనపడుతుందా? ఎంత అందమైన ముఖమైనా కనపడదు. మన ఇళ్లలో కూడా పౌడర్ డబ్బా, పౌడర్ పూసుకుంటే అద్దం అంతా పడుతుంది. సూర్యుడు కూడా కనపడడు, పొగ వచ్చింది చూడండి, పొగ మంచు పట్టిందంటే సూర్యుడు ప్రకాశం కూడా కనపడదు. అద్దం గనక దుమ్ము పడితే, ధూళి పట్టినా మన ముఖం కనపడదు. అంటే వాస్తవమైన వస్తువుని మనకు తెలియకుండా చేస్తుంది అద్దం, అది మన ముందున్నా కూడా. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ, శిశువు గర్భంలో ఉంటుంది అమ్మ పొట్టలో. గర్భం అంటే ఇక్కడ ఉల్బం అంటే అమ్మ, మావి అంటారు చూసారా, అది ఉల్బం. అందులో లోపల శిశువు ఉంటుంది, చిన్న శిశువు ఉంటుంది. ఆ శిశువు ఏం చేస్తుంది? ఈ అమ్మ గర్భం ఉంది చూసారా, లోపల ఉన్న శిశువుని కదలకుండా చేసేస్తుంది. కాళ్ళు చేతులు కదలవు కదా. ఆ తల్లి పొట్టలో ఉన్నటువంటి ఉల్బం, లోపల ఉన్నటువంటి గర్భం శిశువు, గర్భం అంటే శిశువు ఇక్కడ, ఆ శిశువుని కాళ్ళు చేతులు కదలకుండా చేసేస్తుంది ఈ అమ్మ యొక్క ఉదరం. అవునా? అంటే వాటి వాటి యొక్క పనులనే అవి చేయకుండా చేస్తున్నది. అగ్ని యొక్క పని ప్రకాశం, ప్రకాశం రాకుండా చేసింది బూడిద. అద్దం యొక్క పని ప్రతిబింబాన్ని చూపించడం. మన ముఖ ప్రతిబింబం కనపడదు అద్దంలో, ధూళి కనపడకుండా చేసింది. అదేవిధంగా తల్లి యొక్క ఆ ఉదరంలో మావి అనేటువంటిది కప్పబడింది శిశువుని, కప్పేసేసి శిశువుని కదలకుండా చేస్తున్నది. ఆ శిశువు కాళ్ళు చేతులు కట్టేసినట్లు అయిపోయినాయి కదా, బంధమే కదా. అదేవిధంగా ఈ కామం కూడా అంతే. ఎలాగైతే వాటి వాటి పనులు చెయ్యకుండా చేసిందో ఆ ఉదాహరణలో, ఇక్కడ కామం అనేటువంటిది వీడి బుద్ధిని పనిచేయకుండా చేస్తుంది. కోపం వస్తే ఇంకా తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు, బుద్ధి పనిచేయడం లేదని కూడా తెలియదు అసలు. అట్లా మారిపోతాడు మనిషి. కనుక ఈ ఉదాహరణల రూపంగానే యథా ధూమేన ఆవ్రియతే వన్నిహి యథా ఆదర్శః మలేనచ ఉల్బేన గర్భః ఆవృతః తథా, ఈ విధంగానే తేన ఇదం ఆవృతం, ఇదం వివేక జ్ఞానం తేన కామేన ఆవృతం, కామం వలన, కామము వలన కప్పబడినది అన్నారు. వచ్చే వారం చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.